శాంతి లభించటం లేదు. దానికి పెద్ద ఉదాహరణ అన్ని స్థాయిల వ్యక్తులలో మనకి లభిస్తూ ఉంటుంది. వాడు ఒక దేశానికి అధిపతి అయిపోయినా బాబాలు అవసరం అవుతాడు, అడుక్కు తినేవాడైనా బాబాలు అవసరం అవుతాడు. ఈ రెండు ఎక్స్ట్రీమ్కి మధ్య కూడా బాబాలు అవసరమే. బాబాల వద్దకు ఇంతమంది భౌతిక జీవితంలో సాఫల్యం పొందినటువంటి వ్యక్తులు ఎందుకు వెళ్తున్నారు, దానిని మనం అవగాహన చేసుకోవాలి. ఏమిటి అవగాహన చేసుకున్నారు? మనకి ఆ యోగులకి ఉన్న మౌలికమైనటువంటి తేడా ఏమిటి అంటే, వాళ్ళు ఎందుకు పుట్టారో వాళ్ళకి తెలుసు, అసలు మనం పుట్టామని మర్చిపోతున్నాం. మనం జీవించి ఉన్నాము అనేది మనకు అవగాహన లేదు, కొట్టుకుపోతున్నాం అంతే. ఒక కాల ప్రవాహంలో కొట్టుకుపోతున్నాం, ఉద్యోగం అనే పేరుతోనూ, బాధ్యతలు అనేటటువంటి పేరుతోనూ, తర్వాత చూసుకుందాలనే అనేటటువంటి పేరుతోనూ. ఇది ప్రముఖంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి దృష్టికోణంలో మీకు రావాల్సినటువంటి మార్పు. వయస్సుతో దీనికి నిమిత్తం లేదు. ఇచ్చంటే పాత బట్టలు వేసుకున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నా, పట్టు బట్టలు వేసుకున్నా, వ్యక్తి వాడే, వ్యక్తి మారడు. అంటే నాకు 70 ఏళ్ళు వచ్చేసాయి, నాకు చెవులు వినిపించడం లేదు, గాబరా పడక్కర్లే, లేకపోతే నేను చాలా చిన్న కుర్రాన్ని, నాకు ఇదంతా ఎందుకు, ఈ రెండు వద్దు. చాలా జాగ్రత్తగా ఈ నవరాత్రుల్లో చెప్పుకున్నటువంటి విషయాలను అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అవగాహన చేసుకోవటం అంటే ఏంటి, దానికి అనుగుణ్యముగా మీ జీవితాలు మారిపోవాలి. దుర్గా సప్తశతి మనం చదువుకున్నా, భగవద్గీత మనం చదువుకున్నా, రామాయణ మహాభారతాలు మనం చదువుకున్నా, వేదాలు చదువుకున్నా, ఉపనిషత్తు చదువుకున్నా, మీకు మీరు ఎందుకు పుట్టారో అన్నది మీకు తెలియకపోతే ఇవన్నీ వేస్టే. వాడెవడో గొప్పవాడవుతే నీకు నాకు ఏం లాభం? వెంకటేశ్వర అంటూ ఉండేవాడు, మైసూర్ మహారాజాని చూడటానికి వెళ్ళి అవుతే ఏంటిటా, వాడు గొప్పవాడే కాదనోడు అనలేదు. వాడి కిరీటాలు వాడి బట్టలు చూడటానికి వెళ్ళండి, ఏమీ తప్పు లేదు. కానీ వాడు మహారాజు అయితే మీకేం లాభం అని. కానీ వాడి వల్ల, వాడి జీవితము వల్ల మీరు కూడా మహారాజులు అయిపోతే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళటమే. ఆశ్చర్యం ఉంది అక్కడ. ఆధారభూతమైనటువంటి సత్యాన్ని ఇక్కడ మర్చిపోకండి. జీవితాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఒకే ఒక జీవిత విధానం ప్రపంచంలో ఉంది, అది భారతీయ ఆధ్యాత్మిక జీవిత విధానం. దానిని భారతీయ ఆధ్యాత్మిక జీవిత విధానం అంటే మనమేం కంగారు పడిపోక్కర్లేదు. మనం సెక్యులర్ స్టేట్ కాదు, కొంపలు అండుగుపోతాయని కంగారు పడక్కర్లేదు. ఇంకేంటంటే సైన్స్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ గ్రావిటీ అని చెప్తాం, లేకపోతే న్యూటన్స్ గమన నియమాలు. చెప్పినంత మాత్రాన అది న్యూటన్ సొత్తు అయిందా? న్యూటన్ చెప్పాడు కనుక, మొట్టమొదటిసారి ఆ విజ్ఞానాన్ని మనకు అతను అందించాడు కనుక, ఎలా అందించాడు, ఉపయోగపడే రీతిలో అందించాడు కనుక గుర్తింపుగా న్యూటన్ అనే పేరు చెప్తాం మనం. సైంటిస్టుల పేరు వాటితో కలుపుతూ ఉంటాం. అలాగా ఈ జీవిత విధానం, మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నటువంటి జీవిత విధానాన్ని భారతీయ ఋషులు మొట్టమొదట కనిపెట్టారు. ఇలా జీవించవచ్చును. ఎలా జీవించవచ్చును? మృత్యు అనేది లేకుండా జీవించవచ్చును. అది మనం మొట్టమొదట నేర్చుకోవాల్సింది. ఆ మృత్యు అనేది లేకుండా ఎలా జీవించటం అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ అర్థం చేసుకోండి. మేం సాధన చేయమంటారు మాస్టారు అయితే మమ్మల్ని, ఇంటికి వెళ్ళాక మీరే సాధనలు చేయక్కర్లే. ఆ మానసిక స్థితి ఉంచుకోవాలి. అర్జునుడికి శ్రీకృష్ణుడి మీద ఎప్పుడు గొంతు కోరుకు మంట ఉండేట కోపం. ఎందుకంటే అర్జునుడిని చాలా పొగుడుతూ ఉండేవాడు శ్రీకృష్ణుడు, కానీ ఒక విషయంలో మాత్రం కర్ణుడిని పొగుడుతూ ఉండేవాట, దానం గుణంలో. కర్ణుడు లాంటి దాని మరి రాడు, మరి న్యాచురల్గా ఉండమండి అది. అందులో వాడు శత్రువాయ, అందులో మామూలు శత్రువాయ అంటే వాడిని వీడైనా చంపాలి, వాడైనా చంపాలి అనే కసా ఇద్దరికి, అర్జునుడికి కర్ణుడికి. వాణ్ణి పట్టుకుని పొగిడితే అట్ట సరే కృష్ణుడికి అర్థమైంది. నేను చెప్తుంది ఏంటో అర్థమైందా? మీరు ఆ కంటిన్యూటీ గుర్తుంచుకోండి. అమరత్వము అనేది ఒక మానసిక స్థితి మాత్రమే. మీరు భౌతికంగా ఏమి చేసినా అమరత్వం రాదు. అమరత్వ స్థితి, మృత్యురహిత స్థితి అనేది ఒక మానసిక స్థితి. ఆ మానసిక స్థితిలో ఉన్నవాడిని మనస్సు మృత్యువు ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు మృత్యువాడిని. ఏం చేశాడు? ఒకరోజు సంధ్యావందనం చేసుకోవటానికి హస్తినాపురంలో అందరూ ఉంటున్నప్పుడు జరిగిన సంఘటన. అప్పుడు పూర్వం కాలంలో ట్యాప్స్ అవి మరి లేవేమో, ఉన్నా వాళ్ళు నదికి వెళ్ళేవారు యమునా నదికి. అందరూ కూడా పాండవులు వెళ్ళేవారు, కౌరవులు వెళ్ళేవారు, అందరూ స్నానం చేస్తూ ఉండేవారు. న్యాచురల్గా కృష్ణుడు అర్జునుడు కలిసి స్నానం చేయడానికి వెళ్ళటం ఆనవాయితీ. ఆ రోజు అలాగే వెళ్ళారు. ఆ రోజు ఎందుకు కృష్ణుడు ఊరుకోవచ్చు కదా, ఊరుకోకుండా అబ్బో కర్ణుడు చాలా గొప్పంగా ముళ్ళు మండిపోయింది అర్జునుడికి. ఏంటి మాట్లాడుతూ దానం చేయటం పెద్ద గొప్ప ఏంటన్నాడు. సరే ఓ పని చేయి, నీ వస్తువు నేను దానం చేయకు, నీకు ఇక్కడ బంగారపు రాశి ఉంది కదా అని వేలు పెట్టి చూపించాడు. మరి కృష్ణుడు వేలు పెట్టి చూపిస్తే అక్కడ ఉండని కూడా ఉంటుందిగా. ఓ బంగారపు కుప్ప వచ్చేసింది, నాణాల కుప్ప. బంగారపు నాణాల కుప్ప వచ్చాక దానం చేయన్నాడు. అదంతసేపు నువ్వు స్నానానికి వెళ్ళు, నేను దానం చేస్తానన్నాడు. ఇంకా దానం చేయటం మొదలెట్టాక ఎవడికి దానం చేయాలి? భగవద్గీతలో ఏం చెప్పనుంది? బ్రాహ్మణులకి, బ్రహ్మతత్వాన్ని తెలుసున్న వాళ్ళకి, అర్హత కలిగినటువంటి వాడికి దానం ఇవ్వాలి అని ఓ శ్లోకం చదివేసుకున్నాడు మనసులో. ఇంకా బేరీజ్ వేయటం మొదలెట్టాడనమాట దానం చేయటానికి. దానం అంటే అనేక మంది వెళ్తూ ఉంటారు కదా, ఎవరికి దానం చేయాలి? నువ్వు ఎప్పుడైతే ఇంకోడి అర్హత నువ్వు చూడటానికి తలుచుకున్నావో ఖచ్చితంగా వాడిలో లోపాలు తప్ప అర్హతలు కనిపించవు. ఒక ఫండమెంటల్ ఫ్యాక్ట్, ఎదుట వాడిలో మీరు వాడికి అర్హత ఉన్నదా లేదా అని మీరు చూడటానికి మొదలెడితే ఎక్కడో అక్కడో పాయింట్ దొరుకుతుంది అర్హత లేకపోవటానికి. ఎన్ని అర్హతలున్నా పాపం సరే ఎవడో కానీ ద్వాపరయుగం కదా, దొరికాడు కొంతమంది, దానాలు ఇచ్చాడు, ఇస్తున్నాడు. ఈ గందరగోళం చూస్తూ ఉంటే కర్ణుడు ఆ దానమట వెళ్తున్నాడు. కర్ణుడు ఆ దానమట వెళ్తూ ఉంటే ఏంటి బాబా ఇక్కడున్నావు, ఏం అర్జున ఇక్కడున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తాను, శ్రీకృష్ణుడు పనప్ప చెప్పాడు దానం చేయించమన్నాడు. కర్ణుడు చెప్తున్నాను అనమాట, నేను దానం చేస్తున్నాను, ఎవడి సొమ్ము, నేను దానం చేస్తున్నాను, ఓహో అన్నాడు, వెళ్ళిపోయాడు. స్నానం చేసి వచ్చాడు, మళ్ళీ మధ్యాహ్నం సంధ్యావందనానికి వచ్చారు, మళ్ళీ రాత్రి సాయంకాలం సంధ్యావందనం అయిపోయింది. అర్జునుడు దానాలు తెవల్టల్లే. కర్ణుడు అడిగాడు, ఏంటి ఇంకా అర్జున దానం చేయలేదా అని. మరి ఏంటి అనుకున్నావు దానం చేయటం అంటే, ఆషామాషియా ఏంటి, చాలా అందుకోవాలి, చాలా చూసుకోవాలి దానికి. సరే రెండో రోజు అక్కడే ఉన్నాడు అర్జునుడు, మేము కృష్ణుడు పంపించాడేమో భోజనం, నాకు తెలియదు అది. ఇది జరిగింది రెండో రోజు పొద్దున్న ఆ తరగతిగా. కానీ ఇంకో ప్రమాదం జరిగింది అక్కడ. ఏం జరిగింది, కృష్ణుడు చూసిన గుట్ట కదా, కృష్ణుడు పెట్టిన గుట్ట కదా, తీస్తుంటే నిండిపోతుంది, ఒళ్ళు మండింది అర్జునుడికి. నేను దానం చేస్తూ ఉంటే నిండిపోతూ ఉంటే అట్ట, నేను దానం చేయాలంటే వీలు పట్టలేదు అన్నాడు. చేనే పెట్టేసింది. ఈ లోపల కర్ణుడు అక్కడి నుంచి వెళ్తున్నాడు, ఓ పని చేద్దాం, కర్ణుడిని అడుగుదాం ఏం చేస్తాడు అన్నాడు కృష్ణుడు. అతను మాత్రం ఏం దానం చేయగలడు, నేను రెండు నిన్న పొద్దున నుంచి 24 అవర్స్ సాధన చేస్తున్నాను దానం చేయటానికి, కర్ణుడు ఏం చేయగలడు. పిలిచాడు, ఏంటి కృష్ణ అన్నాడు. ఏం లేదయ్యా, ఇది దానం చేసి పెట్టు కాస్త అన్నాడు. అక్కడ చిన్న కుర్రాడు వెళ్తున్నాడు, ఆవిడ వాడిని పిలిచాడు, ఇలాగా గుట్ట చూసావు ఇది నీది, తీసుకుపో అన్నాడు, పోయాడు. ఏంటి అక్కడ మానసిక స్థితి, ఇచ్చేటటువంటి మానసిక స్థితి ఉంటే ఓకే, ఇంక ఇచ్చేటటువంటి మానసిక స్థితి లేకపోతే మీ దానాలు దానాలు కాదు, బిజినెస్. మీరు చూసుకోండి, మీరు దానం అనే పేరుతో బిజినెస్ చేస్తున్నారేమో నా డౌట్. ఇంకంటే నేను అదే చేస్తున్నా, ఇది చేస్తే నాకేం లాభం, ఈ దానం చేస్తే చాలా పుణ్యం వస్తుందిట. అంటే మీరు దానం చేస్తున్నారా బిజినెస్ చేసుకుంటున్నారా, చేసుకోండి, బిజినెస్ చేసుకోవటం తప్పు కాదు, కానీ దానికి దానం అనేటటువంటి పేరు పెట్టకండి. అలాగే అమరత్వ సాధన, అమరత్వాన్ని పొందటం కూడా కర్ణుడు దానం ఎంత సులభంగా చేశాడో అంత సులభంగా చేయవచ్చు. దాన పద్ధతిలోనే దుర్గా సప్తశతి యొక్క సర్వ మంత్రాలు ఈ దానము అనేటటువంటి పేరు మీద ఆధారపడి మనకి ఇవ్వబడ్డాయి. ఏమని చెప్తుంది దుర్గా సప్తశతిలో స్వయంగా శివుడు ఏం చెప్తాడు అంటే, అనేక రకాలైనటువంటి తాంత్రిక ప్రక్రియలు ఉన్నాయి, భౌతిక ప్రక్రియలు ఉన్నాయి, మంత్ర ప్రక్రియలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియలు ఉన్నాయి, అవి ఋషులందరూ కలిసి చేసేవారు పూర్వకాలంలో. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క దాంట్లో మారణము, మోహనము, ఉచ్చాటనము, వశీకరణము, రకరకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఆ ప్రయోగాలన్నీ చేయటానికి ముందు మంత్రాలు తెలియాలి, మంత్రాలు తెలిసిన తర్వాత దానికి కావాల్సిన యజ్ఞకుండ నిర్మాణ ఆకృతులు తెలియాలి, యజ్ఞకుండ ఆకృతుల నిర్మాణం తెలిసిన తర్వాత దానికి కావలసినటువంటి సమిధలు వేయాలి. మీరు సమిధలు వేసిన తర్వాత దానికి కావలసినటువంటి హవన సామాగ్రి, దానికి కావలసినటువంటి పూర్ణాహుతి, కావలసినటువంటి దాన్ని వండేవాళ్ళు కావాలి కరెక్ట్ పాళ్ళల్లో, అప్పుడు వీడు ఆహుతులేస్తాడు. వేశాక మంత్రసిద్ధి వస్తుందో రాదో గ్యారంటీ లేదు. కానీ శివుడు ఏం చెప్తున్నాడు అంటే, అవన్నీ ఒకవైపు, దుర్గా సప్తశతి పఠించుట ఒకవైపు, ఏమీ చేయక్కర్లేదు. మీరు దుర్గా సప్తశతిని పారాయణ చేస్తున్నారు ఇక్కడ అంతేగా, కానీ పారాయణ మనం ఇంకాస్త పవర్ఫుల్ ఎలా చేస్తున్నాం అంటే ఆ మంత్రాలతో పాటు ఆహుతులు వేస్తున్నాం గనక, ఆ ఆహుతుల వల్ల వాతావరణంలో ఆ దుర్గా సప్తశతి యొక్క విద్యుత్ తరంగాలు లేకపోతే అనుగ్రహ తరంగాలు వ్యాప్తి అయి ఉంటాయి. ఆ అనుగ్రహ తరంగాలు మీరు పొందాలి అంటే ఒక చిన్న ఫార్ములా ఇచ్చాడు, దదామి ప్రతిగృహణామి. ఈ ఫార్ములా మీరు అప్లై చేస్తే మీరు అమరులైపోతారు, ఇంకేమి చేయక్కర్లే. మీరు దదామి ఇచ్చేస్తున్నాను, ప్రతిగృహణామి మళ్ళీ తిరిగి అంటే ఈ చెత్త ఇస్తున్నాం, ఆ చెత్త లాగేస్తున్నాం మనం. ఎవరి దగ్గర నుంచి? అమ్మ దగ్గర నుంచే. కానీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల చాలా తేడాలు వచ్చేస్తాయి. వంట చేసి అమ్మ ముందు పెట్టినప్పుడు అది వంట మాత్రమే, ఆహారము మాత్రమే. కానీ అమ్మ దగ్గర నుంచి ఇటువైపు వచ్చేసరి కదా ప్రసాదం అయిపోతుంది. దదామి ప్రతిగృణామి అంటే ఏమిటి, ఈ జీవితము ఆ పరమాత్మ యొక్క ప్రసాదము అని మనల్ని మనము భగవంతుడికి అర్పితం చేసుకుంటే ఎలా, ఆ మహాశూన్యము ఉన్నదే, ఆ మహాశూన్యానికి అర్పించేసుకోండి. అర్పించేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఉద్భవిస్తారు మీరు మళ్ళా ఇంకొక జన్మ ఎత్తి. అప్పుడు మీరుండరు. అదే ఏమని చెప్తాడు అక్కడ భగవద్గీతలో, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఒక్కసారి నువ్వు ఆ ఓంకారంలోకి వెళ్ళిపోయి మళ్ళా తిరిగి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు కాదు. నువ్వు కానే కాదు, నీకు అనిపిస్తోంది నీకు కా నువ్వు అని ఇంచేతంటే అలవాటు వల్ల. ఈ మిలిటరీలో వాటిలో పనిచేసే వాళ్ళకి ఈ అనుభవాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఏమవుతాయంటే కాలికి దెబ్బ తగిలో గుండె దెబ్బ తగిలో ఏదో కాలు తీసేస్తారు. కాలు ఉండదు అక్కడ, మోకాలు నుంచి కిందకి. కానీ అక్కడ వాడికి దురదేస్తుంది, నిజంగా దురదేస్తుంది వాడికి. ఎందుకు దురదేస్తుంది అంటే అలవాటు. దాన్ని సింపథెటిక్ వైబ్రేషన్స్ అంటాం మనం. కానీ దాని గురించి చెప్పే విషయం ఏమిటి అంటే, మీరు ఒకసారి ఓంలోకి వెళ్ళిన తర్వాత మీకు తెలిసినా మీకు తెలియకపోయినా మీరు మారిపోతారు, ఖచ్చితంగా మారిపోతారు మీరు. కానీ పాత అలవాట్లు ఉన్నాయి, మీరు మళ్ళీ బయటకు వచ్చేసరికల్లా ఏమవుతుంది, మీ పాత అలవాట్లు ప్రకారమే జీవించటం మొదలెడతారు తప్ప ఈ జీవితము ఆ అమ్మ యొక్క అనుగ్రహము అని అనుకోవటం లేదు. అమ్మ యొక్క అనుగ్రహం ఎలా అనుకోగలం మనం? భక్తుల యొక్క చరిత్రలో, శిష్యుల యొక్క చరిత్రలో అద్భుతమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈ కాలంలోనే ఆయన కాలజ్ఞానం చెప్పిన వీరబ్రహ్మేంద్రం గారు శిష్యుడు సిద్ధప్ప మీద ఈయనకి కొంచెం ప్రేమ ఎక్కువ. అదేం గురువులు అందరినీ సమానంగా చూడరు. చెప్పట ఏం చెప్తారు వాళ్ళు, అందరినీ సమానంగానే చూస్తున్నామని. కానీ అందరినీ సమానంగా చూడటంలో వచ్చేటటువంటి పాయింట్ మీకు అర్థం అవ్వటం లేదు. అక్కడ అద్దం ఉంది, అద్దానికి మీరు దగ్గరగా నుంచున్నారనుకోండి, అద్దంలో కూడా మీరు ఎలా కనిపిస్తారు, దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తారు. మీరు అద్దానికి దూరంగా వెళ్ళిపోయి చూసుకున్నారనుకోండి, మీరు ఎంత దూరం వెళ్ళాలో అద్దంలో కూడా అంచేది. అద్దం తప్పే ఉంది పాపం, అద్దం అక్కడే ఉంటుంది. అద్దం అక్కడే ఉంది పాపం. మీరు దూరంగా వెళ్ళిపోయి నేను దగ్గరగా ఉండాలంటే అదేం చేస్తాడు, కట్టేస్తే బాగా కట్టేశారా అంటారు, ప్రిజన్లో పెట్టారా జైల్లో పెట్టారా అంటారు పెద్ద గొడవ శిష్యులతో. పాపము ఆ వీరబ్రహ్మం గారికి కూడా అలాంటి గొడవే వచ్చిపడింది. సిద్ధప్ప గారంటే ఇష్టం అని, పాపం సిద్ధప్ప గారంటే ఇష్టము లేదు ఆ ఇష్టము లేదు. సిద్ధప్ప దగ్గర అవ్వగలిగాడు, దగ్గరగా కనిపిస్తున్నాడు. ఇందుకు దగ్గరగా కనిపిస్తున్నారు మిగతా వాళ్ళు, సిద్ధప్ప కంటే దగ్గర అవ్వలేకపోయారు కనుక. చేత ప్రశ్న అక్కడ గురువుది కాదు, ప్రశ్న అక్కడ మనది. సరే కానీ మరి గురువు అంటే మరి వాళ్ళని కూడా దగ్గర తీసుకునేటటువంటి టెక్నిక్ తెలియాలి కదా. ఒకసారి ఆ బనగాదపల్లి దగ్గర నుంచి అక్కడి నుంచో ఆ నవాబు దగ్గర దర్శనం చేసి నవాబు దగ్గరికి వెళ్ళి వస్తున్నారు. ఈయన వస్తూ ఉంటే ఒక కుళ్ళిపోయినటువంటి కుక్క శవము పడి ఉన్నది అక్కడ. ఛాన్స్ దొరికింది గురువుకి. భక్తులారా, ప్రియ శిష్యులారా, మీరందరూ కూడా ఆ కుక్క మాంసాన్ని, కుళ్ళిపోయిన కుక్క మాంసాన్ని పంచుకు తినేయండి. కొంతమందికి ఆ మాట వినగానే వాంతులు అవటం మొదలెట్టే. తింటే సంగతి తర్వాత చూద్దాం. నాకైతే ఇప్పుడే కాస్త ఫీలింగ్ మారింది అప్పుడే ఆయన అలా చెప్పేసి. మరి వాళ్ళు ఎలా భరించారో అక్కడ. సిద్ధప్ప ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు, తింట మొదలెట్టేసాడు. కానీ తింట మొదలెడితే ఏమైందిట అక్కడ, అది కుక్క శవం కాదు, కుళ్ళిపోయిన కుక్క మాంసం కాదు, అది అద్భుతమైనటువంటి ఆహార పదార్థంగా మారింది. ఎప్పుడు మారుతుంది అది, దదామి తర్వాత ప్రతిగుణామి అవుతే. ఎంతసేపట్లో మారిందిట కుక్క శవం, మరి మనకెందుకు మారటం లేదు? ఆ మానసిక స్థితి అంత, ఆ మానసిక స్థితి మీరు తెచ్చుకోగలిగితే అప్పుడే పోయి అంత. మళ్ళీ మీకు గురువు అక్కర్లే పాపం, అప్పుడు గురువు వెతుక్కుంటూ వస్తాడు మీ దగ్గరికి. అదే శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు చెప్పింది, మీకు అర్హత కనుక ఉంటే ఖచ్చితంగా అన్నీ చెప్పేటటువంటి గురువు మీ దగ్గరికే వస్తాడు. ఆ దదామి ప్రతిగుణామి అనేటటువంటి కీలకం పట్టుకోవాలి మీరు దుర్గా సప్తశతిలో. ఎందుకు ఆ కీలకం పట్టుకోవాలి అంటే, అక్కడ వర్ణింపబడి వర్ణించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరం లయం అయిపోయిన తర్వాత, లయం అవటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది, ఈ వైవస్వత మన్వంతరం లయం అవటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు ఉంది. ఆ కొన్ని కోట్ల సంవత్సరాల యొక్క వివరము అది చెప్పావు, కొంత చెప్పావు, తర్వాత తన సీతారాం మళ్ళా చెప్తాడు మీకు ఇవాళ. ఆ కాల ప్రమాణం, రూట్ రేసెస్, సబ్ రేసెస్, క్యాలిక్యులేషన్ చెప్పేసి ఇవాళ. కానీ ఆ క్యాలిక్యులేషన్స్ చెప్పేది చెప్పకపోయినా ఒకటి అర్థమైంది కదా, ఈ వైవస్వత మన్వంతరము పూర్తి అవటానికి ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నవి. అయిపోయిన తర్వాత ఏమవ్వాలి, కల్పాంతము తర్వాత ప్రళయం రావాలి. ప్రళయం మళ్ళా ఈక్వల్ పోర్షన్లో ఉంటుంది, పగలు ఎన్ని గంటలు ఉంటుందో రాత్రి కూడా అన్ని గంటలే ఉంటుంది. కనుక ఆ మన వైవస్వత మన్వంతరం తర్వాత వచ్చేటటువంటి ప్రళయము కూడా అంతసేపు ఉంటుంది. చేసిన తర్వాత విష్ణు యొక్క నాభిలోంచి బ్రహ్మ ఆవిర్భవిస్తే, ఆ బ్రహ్మకి సృష్టి ఎలా చేయాలో తెలియకపోతే, గందరగోళం పడుతూ ఉంటే, చెవి యొక్క గులివిలోంచి ఎవరు వస్తారు బయటికి, మధుకైటబులు వస్తే విష్ణు యొక్క నిద్ర, అంచేత మనం నిద్రపోయినా పర్వాలే, బ్రహ్మదేవుడు విష్ణువునే నిద్ర లేపడానికి చాలా అవస్థపడ్డాడు. విష్ణువు కంటే మనం ఎంత తక్కువ తిన్నామని అసలు ప్రాబ్లం అక్కడ వచ్చింది అసలు మనకి. కానీ సరే విష్ణువునే లేపాడు. లేపిన తర్వాత ఏం జరిగింది, 5000 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు విష్ణువు. 5000 ఇయర్స్. ఇంత గందరగోళం అయిపోయిన తర్వాత సృష్టి ఎలా ఆరంభిస్తుందో ఆ సృష్టి గురించి దుర్గా సప్తశతి చెప్తుంది. అంటే ఎన్ని కోట్ల సంవత్సరాల ముందున్నాం మనం, లెక్కపెట్టలేము, మనం చెప్పలేము అది. కానీ మీరు ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోండి, ఈ విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం అంటే అర్థం ఏంటి, మీకు ఆ స్థాయికి వెళ్ళగలిగేటటువంటి అర్హత ఉంది. ఇంటర్మీడియట్ క్లాస్లో వాడు కూర్చుని వింటున్నాడు అంటే అర్థం ఏంటి, అర్హత ఉన్నట్టే కదా, ఆ క్లాస్లో వాడు కూర్చున్నాడు అంటే. ఎందుకు అర్హతలు వచ్చాయి, ఎలా అర్హతలు వచ్చాయి కూడా దుర్గా సప్తశతి మీకు చెప్తుంది. ఏమని చెప్తుంది దుర్గా సప్తశతి అక్కడ, ఎప్పుడైతే మీరు వేదముల యొక్క శబ్దములకు ప్రతిధ్వనిస్తారో, చెవిలో ఉన్నటువంటి గులివి అంటే మీకు చెప్పాను కదా, వేదములు మనకి ఎప్పుడైతే వినిపించుకోవటం మానేస్తాము. ఇప్పుడు మన భారతీయ జీవిత విధానం ఎంత అద్భుతంగా ఉందో చూశారు కదా, సరస్వతీదేవి పేరు ఎత్తితే చాలా ప్రమాదంట. ఇందుకు చాలా ప్రమాదం, సెక్యులర్ కాదు మనం. ఇంతకంటే నీచమైనటువంటి పరిస్థితి భారతీయులకు ఎప్పుడు వస్తుంది, ఇంకా ఇంతకంటే కిందకి దిగజారలేం మనం. అది విన్నా కూడా ఒక్కసారి ఒక వెల్లువలాగా మనం ఎదురు తిరగలేకపోతున్నాం, ఇంతమంది ఉండి కూడా. ఆ దేవిని, ఏ దేవిని అయితే మనం ఉపాసన చేస్తున్నాము, ఏ దేవి అయితే మన యొక్క ఆరాధ్య దేవతో, ఆమె పేరే ఎత్తకూడదు అని శాసించేటటువంటి శాసకుల మధ్య మనం ఉన్నామంటే ఏ విధంగానూ హిరణ్యకశిపుడు రావణాసురుడు కంటే తక్కువ ఉన్నాం. అదే రాజ్యం, రావణాసురుడు అలాగే శాసించేవాడు. ఏమని శాసించేవాడు, నా పేరు ఎత్తు అంతే, నేను చాలా గొప్పవాడిని, నన్ను పూజించు, మినిస్టర్లని, ఎమ్మెల్యేస్ని, ప్రైమ్ మినిస్టర్ని పూజించు అంతేగా. అంచేత మీరు ఏదో సత్యయుగంలో అక్కడో కాదు, మీరు ఖచ్చితంగా ఇప్పుడు అత్యంత నికృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయి, ఆధ్యాత్మిక స్థాయి గురించి చెప్తున్నా నేను. ఫ్రెంచ్ భాష ప్రకారం మనకేం రాదుగా, అంచేత నీకు ఫ్రెంచ్ భాష రాదురా అంటే మనకు కోపం వస్తుందా ఏంటి. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో కూడా మనం అంత నికృష్ట స్థాయిలోనూ ఉన్నాం. ఇందుకు ఉన్నామని చెప్తున్నావు అంటే ఆ రావణాసురుడు లాంటి మహాశక్తివంతుడు ఎదురు తిరిగి నువ్వు ఆ విష్ణువు యొక్క పేరు ఎత్తితే, ఆ భగవంతుడి యొక్క పేరు ఎత్తితే చంపేస్తాను అన్నా కూడా ఋషులు వెళ్ళే చేస్తూనే ఉన్నారు. అసలు ఇప్పుడు అవడం మన చంపడు ఈ డెమోక్రసీలో. 10 మంది కనుక గొంతుకెత్తి ఆరవగలిగితే డెమోక్రాటిక్గా మీ రైట్ మీరు నిలబెట్టుకోగలరు అన్నా కూడా ఇంత గందరగోళం జరుగుతూనే ఉన్నా ఎలాగున్నాము మనం ఆలోచించుకుంటే అది మధు కైటబల యొక్క ఉనికి మన శరీరములో. మన శరీరంలో వాళ్ళు ఉన్నారు, గులివి చేరింది బాగా, అది తప్పు అనిపించటంలే మనకి, అవగాహన రావటంలే అది. మన నాన్నను మన తల్లినో ఎవరైనా తిడితే ఎలా ఫీల్ అవుతాం మనం, ఆ మాత్రము కూడా ఫీల్ అవటం లేదు ఆ జగజ్జననిని, ఆ మహా సరస్వతీ దేవిని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో పూజించడానికి వీలు పడదు అనేటటువంటి పరమ నికృష్టమైనటువంటి శాసనంలో ఉన్నాం మనం. అది మధుకైట భవద. అలాంటి శాసనం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5000 సంవత్సరాల నుంచి యుద్ధం చేస్తున్నాం మనం. విష్ణువు కూడా 5000 సంవత్సరాలు యుద్ధం చేశాడు. శ్రీకృష్ణ నిర్యాణం తర్వాత అనుముకున్నటువంటి ఆ ఘోరమైనటువంటి అంధకారము 5000 సంవత్సరాల పాటు ఉంటుంది అని దుర్గా సప్తశతి చెప్తుంది. మీరు ప్రథమాధ్యాయం చదివితే అందులో నిన్న చాలా స్పష్టంగా ఆ తారీఖులతో పాటు వేసి ఉన్నాయి, మీరు తీసుకోగలిగితే. కానీ 5000 సంవత్సరాలు ఎప్పుడు పూర్తయ్యాయి? షిర్డీ సాయి రామకృష్ణ పరమహంస యొక్క అవతరణతో. అప్పుడు స్వాతంత్రం రావాల్సింది మనకి. నిజంగా మధుకైటబుల్ని మనం చంపేసి ఉంటే, మన చెవుల్లో ఉన్నటువంటి గులివి పోయి ఉంటే. ఇక్కడ ఒక మతాల గురించి మనం చర్చించకండి, ఒక సిస్టమ్ ఆఫ్ లివింగ్, ఒక జీవిత విధానం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏ జీవిత విధానము ఉచితమైనది? నా శరీరము సకల దేవతా స్వరూపము అనేటటువంటి జీవిత విధానం మీకు ఇష్టమా? కాదు, నా శరీరము పరమ నీచమైనది, నికృష్టమైనది, పాపోహం పాపకర్మాహం అనుకుని జీవించేటటువంటి తుచ్చమైన బతుకు మనకు కావాలా అనేదే గీతలు 2. ఈ శరీరము పాపభూయిష్టము, ఈ శరీరము వల్లనే భగవంతుడు మనకి కనిపించటం లేదు, ఈ శరీరమే పరమ అవరోధము అనేటటువంటి భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంది. కానీ ఋషులు దుర్గా సప్తశతి భగవద్గీత అందించేటటువంటి వరము ఏమిటి అంటే, కాదు బాబు, దేహో దేవాలయ ప్రోక్త, మీ దేహమే దేవాలయము. ఏ దేవాలయము? ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులనే దేవతలు అని పిలిచారు ఆ కాలంలో. వాయు దేవుడు, వరుణ దేవుడు, అగ్ని దేవుడు. అంచేత ప్రాకృతిక శక్తుల్ని చూసి ఉపాసన చేసి భయపడుతూ ఉంటాం మనం. ఎలక్ట్రిసిటీని చూసి భయపడమా? ఏది చేపెట్టేయండి చూస్తాను దమ్ముంటే ఎవరికైనా. అదేంటి దేవతాశక్తిని చూసి భయపడుతున్నావు? మనకి తెలియదు అది అంత ప్రమాదకరమైందని, లేకపోతే భయపడే ఉండేవాళ్ళమే. అంచేత మన శరీరమే సకల దేవతా స్వరూపము అనేటటువంటి విషయం ఎప్పుడు అవగాహన అవుతుంది అంటే, మనలో ఉన్నటువంటి మాలిన్యములు పోవాలి, మనము పవిత్రతను సంతరించుకోవాలి. పవిత్రత ఎలా వస్తుంది? స్నానం చేస్తే వస్తుంది. మాలిన్యాలు ఎలా పోతాయి? స్నానం చేస్తే పోతాయి. అలాగే ఆధ్యాత్మిక మాలిన్యాన్ని తొలగించటానికి చేయవలసినటువంటి స్నానము ఆవు దగ్గర నివసించటం. ఆవు మీద ఆనుకుని జీవించటం. అక్షరాలా చెప్తున్నాను ఆ పదాలు. అందువల్లే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి ఆవు లేకుండా ఊహించండి చూద్దాం. శ్రీకృష్ణుడు మురళి పెట్టేయండి, నెమలిపించం పెట్టేయండి, వెనకాతలు ఆవు పెట్టకండి. ఎలా అనిపిస్తుంది మీకే? ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆవు లేకుండా ఊహించండి. ఆవు యొక్క ఉపయోగం ఎప్పుడైతే మర్చిపోయామో మన జీవితాలలో, ఆవు పాలు ఆవు పిడకలు కావాలంటే చస్తున్నాం ఇప్పుడు మనం. నాకు చాలా డౌట్, ఈ కాలం చాలా మంది పిల్లలు ఆవు ఎలా ఉంటుందని అడుగుతారేమో. మిగతా వాళ్ళ సంగతి తెలియదు, కానీ మా ఇంట్లోనే ఇక్కడే జరిగింది ఆ సంఘటన. ఢిల్లీ నుంచి వచ్చారు మా చెల్లెలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అబ్బాయి బఫెలో బఫెలో అని ఆరుస్తున్నాడు గేదెని చూసి. గేదెని చూడలే అక్కడ వాడు. ఢిల్లీలో అక్కడ గేద ఎక్కడ కనిపిస్తుంది? బొమ్మల్లోనే చూస్తాం. ఆవును అసలే చూడం. ఆవు యొక్క ఉనికి, పవిత్రత యొక్క ఉనికి. అంచేత ఆవు లేనటువంటి సాధన లేదు. మొత్తము రఘువంశములో సూర్యవంశీయుల యొక్క చరిత్రలో ఆవు సేవ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు వశిష్ఠుడు చెప్పి దిలీపుడు చేత చేయిస్తాడు. ఆ సాధన చేయండి ఇక్కడ మీరు. దానికోసం ఇదంతా చెప్పేది. ఆ సాధన చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం ఇదంతా చెప్పటానికి ఏమిటి అంటే, సురధుడు అనేటటువంటి ఒక రాజు ప్రథమాధ్యాయములో చాలా జాగ్రత్తగా ఎక్కడ ఎక్కడ మన ఆధ్యాత్మిక జీవితంలో తప్పులు జరిగాయో, దుర్గా సప్తశతి చెప్తుంది. ఆ తప్పుల్ని సవరించుకుంటే మీరు కొన్ని కోట్ల సంవత్సరాలు పరిణామ క్రమంలో ముందుకు జంప్ చేస్తారు. డబుల్ ప్రమోషనే కాదు ఇది. ఏం ప్రమోషన్? మల్టిపుల్ క్రోర్ ప్రమోషన్ అనాలేమో. వస్తుంది అది, చాలా సహజంగా వస్తుంది అది. ఏంటి, ప్రథమాధ్యాయంలో చెప్పింది, మొదటి అధ్యాయంలో చెప్పింది మధుకైటభ వధ. ఆ మధుకైటభ వధ చెప్పటానికి ముందు ఒక చిన్న చరిత్ర ఉన్నది. సురధుడు అనేటటువంటి రాజు తన రాజ్యాన్ని కోల్పోతాడు, ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. ఋషి ఆశ్రమంలో సమాధి అనేటటువంటి ఒక వైశ్యుణ్ణి చూస్తాడు. చాలా జాగ్రత్తగా ఈ పరిణామాలు గుర్తుంచుకోండి. సురధుడు అనేటటువంటి క్షత్రియుడు రాజ్యమును కోల్పోయి అడవికి వెళ్తాడు, మేధ అనేటటువంటి ఋషి ఆశ్రమానికి. అక్కడ ఎవడుంటాడు? సమాధి అనేటటువంటి వైశ్యుడు ఉంటాడు. వాడు వాడి భార్య పిల్లల్ని కోల్పోయి ఉంటాడు, కుటుంబాన్ని కోల్పోయి ఉంటాడు, ధనాన్ని కోల్పోయి ఉంటాడు, అంతా కోల్పోయి ఉంటాడు. కానీ వాడి పేరు మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది, నిన్నాళ్ళ బట్టి నేను చెప్తాను. దాన్ని బట్టి ఎక్కడ తప్పు జరిగిందో, కష్టాలలో ఉన్నాడు, పెళ్ళాం పిల్లలు మాట వింటలేదు చెప్పుకుంటాడు. అందులో ఆ రాజుకి చెప్పుకుంటాడు, వాళ్ళు నన్ను గెంటేశారు. వాళ్ళు కుశలమేనా? ప్రశ్న అది. అడిగింది ఏంటంటే, సమాధి అనేటటువంటి వైశ్యుడు ఏమడుగుతాడు రాజుని? నువ్వు రాజ్యం ఎలా కోల్పోయావు? అయ్యో రాజా, నువ్వు ఇంత బాధల్లో ఉన్నావు అని అడగలే. ఊరు నుంచి వస్తున్నావు కదా, నేను ఈ ఆశ్రమంలో ఉన్నాను, మాస్టర్ కట్టి పరిశారు, నువ్వు ఆ ఊరు నుంచి వస్తున్నావు కదా, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నారా మన వాళ్ళందరూ? ఆశ్రమం సమాధిలో ఉండి ఏమడుగుతున్నాడు వాడు? మరి సమాధిలో ఉన్నాడా వాడు? సమాధిలో ఉంటే ఈ ప్రశ్న ఎలా అడుగుతాడు రాజుని వాడు? ఓం. ఆ శూన్య స్థితిలో ఉన్నారు మీరు, కళ్ళు తెరిచారు, మహాశూన్య స్థితిలో ఉన్నారు మీరు. ఏం ప్రశ్న అడుగుతారు మీరు? ప్రశ్న అడిగారంటే అర్థం ఏంటి? శూన్యంలో ఉన్నట్ట. ఆ ప్రమాదం ఎక్కడ జరిగిందో చూడండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు వైశ్యుడు, నా పెళ్ళం, నా పిల్లలు, నన్ను ఇంట్లోంచి గెంటేసిన వాళ్ళు, బలాదాకృష్య మోహాయ, మోహముతో ఆక్రోశించబడి వాళ్ళు ఎలా ఉన్నారు అని అడుగుతాడు సురధుణ్ణి. అడుగుతాడు సురధుడు అంటే అర్థం ఏంటి? రాజు అంటే మంచి రథము గలవాడు. రథం అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఏంటి, మంచి శరీరం, అన్ని ఇంద్రియాలు బాగా ఉన్నాయి, పటుత్వంతో ఉన్నాయి, అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. కానీ అన్ని ఇంద్రియాలు వాటి వాటి పనులు చాలా బాగా చేస్తున్నాయి, కానీ ఆ ఇంద్రియాల మీద వశము లేదు. రాజ్యం చేయలేకపోతున్నాడు, రాజ్యం కోల్పోయాడు. కళ్ళు చాలా బాగా పనిచేస్తున్నాయి, ఏది చూడకూడదో అది చూస్తాడు. చెవులు చాలా బాగా పనిచేస్తుంది, ఏది వినకూడదో అది వింటాడు. నోరు అవి పళ్ళు అవి చాలా బాగా పనిచేస్తున్నాయి, ఏది తినకూడదో అది తింటాడు. ఈ విధంగా ఈ సురధము ఏమవుతుంది? ఏది కూడదో అది చేస్తాం మనం. ఈ రథమును ఉపయోగించుకోవాలి అంటే సమాధి స్థితి కావాలి మనకి. కానీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోగానే ఏమవుతుంది? అసలు మీరుండరు, కోరికలు ఉండవు, ఆలోచనలు ఉండవు, ఏమీ ఉండవు. ఈ రెండింటిని లింక్ చేసేది ఏది? మేధస్సు, బుద్ధి, ధారణ. అది కోల్పోయాం మనం. మంచి శరీరం ఉండొచ్చు, మంచి ఇంద్రియాలు ఉండొచ్చు, జీవించేస్తూ ఉంటారు. మేము చాలా సుఖంగా ఉన్నాంగా. చాలామంది ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు నాతో చాలాసార్లు చెప్తారు, అసలు ఇన్ని మార్పులు ఎందుకు మార్చారు? మేము బాగానే ఉన్నాంగా, మేము సుఖంగా ఉన్నాంగా. సుఖంగా ఉన్నామంటే అర్థం ఏంటనమాట? సురథ స్థితిలో ఉన్నాం అనమాట. పంటి నొప్పి లేదు, కన్ను నొప్పి లేదు, చెవి నొప్పి లేదు, ఏ నొప్పులు లేవు, హాయిగా ఉన్నాం. మాకు దేవుడు ఎందుకు? అక్కర్లే. కానీ ఏది నీ వశంలో లేదన్నది నువ్వు మర్చిపోతున్నావు. నువ్వు సుఖంగా ఉన్నావు అంటే ఇంద్రియాల ద్వారా నీకు ఏ విధమైనటువంటి బాధ కలగటం లేదు. కానీ జంతువుకి నీ జీవితానికి మధ్య తేడా లేదు. అన్ని జంతువులు సురధులే. అన్ని జంతువుల యొక్క శరీరాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఆరోగ్యం లేనటువంటి శరీరాలు జంతువులకు ఎక్కడ కనిపిస్తాయంటే మానవ సమాజం ఎక్కడుందో అక్కడ. జంతువుల్ని ఎప్పుడైతే మనం పెంపుడు జంతువులుగా పెట్టామో అప్పుడు వెటర్నరీ డాక్టర్స్ కావాల్సి వచ్చారు. లేకపోతే అసలు డాక్టర్లు ఎందుకు జంతువులకి? అవసరం లేదు వాటికి. మనకంటే మూలికా విజ్ఞానం చాలా బాగా తెలుసు. కుక్కలకి వాటికి కూడా, అంటే పుస్తకంలో చదివింది నేను, కళ్ళారా చూడలేదు, కానీ వాటికి అజీర్తి అది చేస్తే ఏదో ఒక విశేషమైనటువంటి గడ్డిని నవలిస్తాయి, అవి నవలిస్తే హెల్త్ క్యూర్ అయిపోతాయి. మరి అవేం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, ఇప్పుడున్నటువంటి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ని తీసేసి అక్కడ అవన్నీ పెట్టాలి, ఈ ప్రకారం పిల్లల్ని కుక్కల్ని పెట్టాలేమో చూద్దాం ఆ తర్వాత సంగతి. ఇప్పుడు మనం ఆయుర్వేదం గురించి మాట్లాడుకోవటం లేదు. సురధుడు, సురధుడు సమాధి స్థితి. సురధుడు అంటే జీవితాన్ని జీవించిస్తున్నాడు, ఇంద్రియలూలుడుగా జీవిస్తున్నాడు. సమాధి స్థితి అంటే ఏంటి? బిజినెస్. నాకు ఈ జీవితంలో సుఖము దొరకలేదు కనుక నేను దేవుని దగ్గరికి వస్తా. బిజినెస్ ఆర్తో అనేటటువంటి మానసిక స్థితి. ఆర్తి ఉంది, రోగం వచ్చిందనో ఏదో వచ్చిందో, అంటే సురధత్వం కోల్పోయిందనే కదా, ఇంద్రియాలు కరెక్ట్గా పనిచేయటం లేదనే కదా అర్థం. అందువల్ల ఎక్కడికి వెళ్తాడు వాడు? సమాధి స్థితికి వెళ్తాడు. నిర్ద్వంద్వం, నాకే నేను పరమ వీతరాగిని, ఎంతవరకు మళ్ళా అవడో కడిపేంతవరకు. సమాధి నామ వైశ్యుడు. వీళ్ళిద్దరూ కలిసి మేధ అనేటటువంటి రాజు దగ్గరికి వెళ్తారు, ఋషి దగ్గరికి వెళ్తారు. ఇవి మూడు రకాలైనటువంటి మానసిక స్థితులు. అందుకు ఇది చెప్పింది. ఒక మానసిక స్థితి ఏంటంటే బిజినెస్. ఇక్కడ ఒక కమ్యూనిటీ గురించి నేను మాట్లాడటం లేదు, ఒక మానసిక స్థితి గురించి ఈ దుర్గా సప్తశతి చెప్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడున్నో నాకేం లాభం? నేను 10 సార్లు గాయత్రి మంత్రం చేశాను మాస్టరు, నాకు కష్టాలు వచ్చి పడ్డాయి. గాయత్రి మంత్రం చేస్తే కష్టాలు వచ్చి పడ్డాయంటే అర్థం ఏంటి అంటే, పంచదార తింటే చేదుగా ఉంది అని చెప్పడం. పంచదార చేదుగా అనిపిస్తుంది ఎప్పుడు తెలుసా? మీకు జ్వరం వస్తే. అంచేదా గాయత్రి మంత్రం చేస్తే మాకు కష్టాలు వచ్చాయంటే మీరు జ్వర అద్భుతమైనటువంటి జ్వరంతో ఉన్నారు అని అర్థం. అంచేత జ్వరాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ దీన్ని గందరగోళం చేయకండి. అది ఆ మానసిక స్థితి తెచ్చుకోవాలి మనం. అంతే తప్ప ప్రపంచం అంతా చెప్తూ ఉంటుంది చేయకూడదు అలాగా. వెరీ పవర్ఫుల్ మాస్టర్, నాకు ఎంత ఆనందం ఇస్తుందో వాళ్ళకి, అసలు గాయత్రిదే అంత పవర్ఫుల్ అని వాళ్ళకి అర్థమైంది అని ఆనందం. నాకు ఆనందం అది, కానీ అంత పవర్ఫుల్ శక్తి ముట్టుకోకూడదుట. కానీ ఎలక్ట్రిసిటీ పవర్ఫులే, కానీ ఇంట్లో ఉండాలి. గ్యాస్ ప్రమాదకరమైందే, కానీ ఇంట్లో ఉండాలి. మానసిక స్థితి అర్థమైందా ఏం చెప్పాను? ఆ మానసిక స్థితి మీరు ఏ మానసిక స్థితిలో ఉంటున్నాం మనం? రెండు రకాలైనటువంటి మానసిక స్థితిలో ఉంటున్నాం. ఇంద్రియాల జన్యమైనటువంటి అనుభూతులకి లోనైపోయి జీవిస్తూ ఉంటాం. నేను పూజ చేశాను, తెలిసిన స్వీట్స్ వచ్చాయి మాస్టారు అప్పుడే. నేను పూజ చేశాను, నా రోగం పోయింది. నేను రోజు చేశాను, నా ప్రమోషన్ వచ్చింది. ఇదంతా ఏ జన్యమైనటువంటివి? సురధుడు అంటే ఇంద్రియాలకు అనుగుణ్యమైనటువంటి జీవిత విధానం. ఇంకోటి ఏంటి? బిజినెస్. నేను ఇది చేశాను, నాకేం వచ్చింది? ఇవి రెండు వద్దు, ఇవి రెండు తప్పే. ఏంటిది కావాలి? మేధస్సు. అసలు ఈ సృష్టి అంతా ఎందుకు ఆవిర్భవించింది? ఇన్ని ప్రాణులు ఎందుకున్నాయి? ఇన్ని ప్రాణులలో మానవుడు అనేటటువంటి వ్యక్తి యొక్క విశిష్టత ఏమిటి? అసలు ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇప్పటికీ మనలో చాలామంది తెలియదు. అసలు ఈ సృష్టి యొక్క వికాస క్రమం ఏమిటి? పరిణామ క్రమం ఏమిటి? మీరు పురాణాలను కాస్త జాగ్రత్తగా చదివితే, 18 పురాణాలను, మీలో ప్రతి ఒక్కడు కూడా రాబోయే 100 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో చెప్పేయగలడు. ప్రతి ఒక్కడు కూడా స్టాటిస్టికల్గా వీడేమవుతాడు వాడేమవుతాడో చెప్పలేం, కానీ భూమి మీద ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో అక్షరాలా చెప్పేవచ్చు. అవి ప్రిడిక్షన్స్ చేసేవి ఋషులు. బాంబేలో 10 రోజుల్లో ఇన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి అని చెప్పామనుకోండి, స్టాటిస్టికల్గా ఆల్మోస్ట్ 100% కరెక్ట్ అవుతుంది. ఫలానా వీధిలో యాక్సిడెంట్ అవుతుందా అవుదా అంటే చెప్పలేము. స్టాటిస్టికల్గా పృథ్వీ గ్రహం మీద ఈ ప్రాణీల యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో చెప్పేయచ్చు మనం, కానీ అందులో ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో చెప్పలేము మనం. స్టాటిస్టిక్స్, దాన్ని మీరు నేర్చుకోండి. ఇవాళ టైం వేస్ట్ చేసుకోకండి. ఇవాళ 12:30 గంటలకు ప్రతి సంవత్సరము ఒక అద్భుతం జరుగుతుంది. అందుకని ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాను నేను. అది ఏంటంటే గురువు యొక్క స్పర్శ ఆ రోజు కరెక్ట్గా 12 గంటలకి లభిస్తుంది ప్రతి వ్యక్తికి. దానికి రెడీగా ఉంటే, మీరు ప్రిపరేషన్ చేసుకుని ఉంటే. అంచేత ప్రతి నవరాత్రిలోనూ మనం ఇది ఆనవాయితీ కాకువాయి దగ్గర నుంచి అక్కడి నుంచి అనుగ్రహ మాలా మంత్రము, అనుగ్రహ మాలా నుంచి శరణాగతి మంత్రము, శరణాగతి మంత్రము నుంచి ఆ మహాకాల చక్రవర్తి యంత్రము, మహాకాల చక్రవర్తి యంత్రము నుంచి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్రపాద మహాకాల యజ్ఞము, ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఫ్లో అవుతూ వస్తున్నాయి. మరి ఈ మహాష్టమికి ఏమవుతుంది? ఒకటి మనకు తెలుస్తూనే ఉంది కదా, గోసేవ, గోవు యొక్క ఉనికి మనకి సంపూర్ణంగా లభించబోతున్నది. గురువు యొక్క స్పర్శలో స్వయముగా జగద్గురువు ఎవరి మీద ఆధారపడి పనులన్నీ చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఆవు మీదే ఆనుకుని ఉంటాడు, దత్తాత్రేయ స్వామి కూడా ఆవు మీదే ఆనుకుని ఉంటాడు. బ్రహ్మదేవుడికి ఒకసారి ఒక చిన్న అనుమానం వచ్చిందిట, ఈయన నిజంగా అంత గొప్పవాడా అని. ఎవడు? జగద్గురువు. కృష్ణుడితో మాకు సంబంధం ఏంటమ్మా? జగద్గురువు కృష్ణుడు మాకొద్దు, జగద్గురువు మాకు కావాలి. కృష్ణుడు నిజంగా అంత గొప్పవాడా అని ఏం చేశట? గోకులంలో ఆవుల్ని చేసుకుంటూ ఏమంటారు దాన్ని, మేపటానికి తీసుకెళ్ళారు పొద్దున్నే. అన్ని ఆవులు వెళ్తాయి కదా, వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లవాళ్ళు వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? వాటిని తీసుకెళ్ళి లోపల దాచాడు బ్రహ్మలోకంలో. ఏమవలే, నథింగ్ హ్యాపెండ్. గోకుల వాసులకు ఏమీ తెలియలేదు. ఏం జరిగిందిట? ఎవరి పిల్లవాళ్ళలాగో వాళ్ళ ఆవులాగా, వాళ్ళ ఆవు దూడల్లాగా మారిపోయాడు శ్రీకృష్ణుడే. అలాగా కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. చివరికి బ్రహ్మదేవుడికి బుద్ధి వచ్చి ఏం చేశాడు? వదిలే బాబు, మీ ఆవుని నువ్వు తీసుకో అన్నాడు, మళ్ళీ మార్చేశాడు. ఎవరికి ఆ తేడా తెలియలేదు. మరి ఋషికి ఎలా తేడా తెలిసిందో మనకి తెలియదు. ఎలా తెలిసి ఉంటుంది? ఋషికి ఏ స్థితిలో ఉన్నాడు? మేధాస్థితిలో ఉన్నాడు కనుక. మేధ, ఆ మేధాస్థితి గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మహాసరస్వతి అనేటటువంటి ఆ స్వరూపము, నిన్న మనం చదువుకున్నటువంటి అంబీతమే నదీతమే దేవీతమే సరస్వతి అప్రశస్త ఇవస్వసి ప్రశస్తిం అంబ నస్కృధు అనేటటువంటి ఆ మహామంత్రం యొక్క దానితో ఈ యోగ మాయాశక్తిని అర్థం చేసుకోగలుగుతాం. అందుకే జగద్గురువు యొక్క రెండు స్వరూపాలు ఉన్నాయి, మాయా యుక్తావధూత, మాయా ముక్తావధూత. విత్ సరస్వతి ఆరు విత్ లక్ష్మి, లక్ష్మితో ఉంటే యుక్తావధూత, సరస్వతితో ఉంటే ముక్తావధూత. అంచేత ఈ కాన్సెప్ట్స్, ఈ మానసిక స్థితి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దదామి ప్రతిగృహ్ణామి. ఏంటి దదామి ప్రతిగృహ్ణామి అనేది మీరు ఎప్పుడు కరెక్ట్గా చేయగలరు అంటే, ఈ పరిపూర్ణ సృష్టి యొక్క వికాస క్రమము బ్రహ్మ యొక్క సృష్టి నుంచి బ్రహ్మ లయం అయిపోయేంత వరకు మీకు తెలియాలి. ఈ విజ్ఞానమే సీక్రెట్ డాక్టర్లో చెప్పబడింది, సావిత్రిలో చెప్పబడింది, భగవద్గీతలో ఒక అధ్యాయంలో మాత్రమే చెప్పబడింది, 8వ అధ్యాయంలోనే చెప్పాడు ఇదంతా. భాగవతంలో 7 రోజుల్లో పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని తప్ప మిగతా జ్ఞానం అంతా మన పిల్లలకి మనం బోధ చేస్తున్నాం. అందువల్ల మీరు ఏం ఎలా తయారు చేస్తున్నారు వాళ్ళని అడుక్కు తినేవాళ్ళగా తయారు చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భారతీయ ఆధ్యాత్మిక జీవిత ఉద్దేశ్యము, ఈనాటి ఎడ్యుకేషన్ ఉద్దేశము, ఉద్యోగం రావాలి అంటే అడుక్కు తింటమేగా. మా వాడికి ఉద్యోగం వస్తుందండి ఈ చదువు చదివిస్తే అంటే ఏం చేస్తున్నాడు? ఇంకోటి దగ్గర వాడు సేవకుడేగా, నౌకరేగా, కాదా ఉద్యోగం చేస్తుంది అంటే. ఈనాడు మనం చదువుకున్నటువంటి ఉద్యోగము, మనము నేర్పిస్తున్నటువంటి చదువులు ఇంకోడెవడో మనకి ఉద్యోగం ఇవ్వకపోతే పనికిరావు, ఎందుకు పనికిరావు? ఇంకోడెవడో ఉద్యోగం ఇవ్వాలి మనకి. ఉద్యోగం ఇవ్వలేకపోతే వీడు ఏం చేస్తాడు? గవర్నమెంట్నైనా తిట్టాడు, లేకపోతే నక్సలైట్ అయినా అయిపోతాడు. నక్సలైట్ అయినా నీకు ఉద్యోగాలు రావు, గవర్నమెంట్ని తిట్టినా నీకు ఉద్యోగాలు రావు. ఎలా వస్తాయి? లేని ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మానసిక స్థితి ఇంతలాగా విడమరిచి అనేక మంది మహానుభావులు చెప్పినా 50 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ విద్యా విధానము నౌకర్లని తయారు చేసే విద్యా విధానము తప్ప, మీరు ఆలోచించుకోండి, వాడు పెద్ద ఇంజనీర్, వాడికి ఉద్యోగం లేదు, చచ్చాడు వాడు. చాలామంది తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతారు, మావాడు ఇంజనీరింగ్ చదివాడు, గోల్డ్ మెడల్ వచ్చింది, ఆ ఇంజనీరింగ్లో ఏదో పిల్లి మొగ్గలేసాడు అద్భుతంగాను, నో జాబ్, మళ్ళీ ఎక్కడ జాబ్ కావాలి? అమెరికాలోను జర్మనీలోనూ కావాలి. ఏం అడుక్కు తింటాము? అది వాడు అమెరికా వెళ్ళిపోయాడు మావాడు అంటే ఎంత ఆనందం. మావాడు వెళ్ళలేని వింటాడు, వాడు వెళ్ళాడు కదా నీకు చేత కాలేదు. కానీ ఇదంతా మహా 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 పరమ బిచ్చక వృత్తి, అడుక్కు తినేటటువంటి వృత్తి అని అర్థమైన మరుక్షణం మన విద్యా విధానంలో స్వాతంత్రం వచ్చాక మార్పులు ఎందుకు రావటం లేదు? మీ వల్ల రావటం లేదు, మన వల్ల రావటం లేదు. మనం ఆ విద్యను కొనుక్కుంటూ ఉంటే, ఆచార్య గారు మనం తమాషా మాట అన్నారు, అన్నారు ఇక్కడ ఆచార్య గారు, విద్యని ఇప్పుడు మనం కొనుక్కుంటున్నాం, ఇది ఇంకోటేదో అన్నాడు. విద్యని అప్పుడు చదువుకునేవాళ్ళం, ఇప్పుడు చదువు కొనుక్కుంటున్నాం అన్నాడు. కొనుక్కున్న చదువు ఇలాగే ఏడుస్తుంది. కానీ ఇంత కొనుక్కున్నటువంటి వ్యక్తులు, ఇంత మహా 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 వాళ్ళు కూడా ఎవరి పాదాక్రాంతులు అవుతున్నారు? ఆ సత్యసాయి కాళ్ళకి, సమాధులకు మొక్కుతున్నారా లేదా? రాళ్లకు మొక్కుతున్నావా లేదా? ఎలక్షన్స్ వచ్చేసరికల్లా తిరుపతిలో రష్, పరీక్షలు వచ్చేసరికల్లా తిరుపతిలో రష్, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా తిరుపతిలో రష్, ఏంటి దీని అర్థం? దీని అవగాహన ఏంటని అసలు ఇంత తెలిసినా మనం ఎందుకు మారలేకపోతున్నాం? అదే ప్రథమ చరిత్ర మనకి చెప్తుంది. మహాకాళి చరిత్ర అద్భుతమైనటువంటి తమస్సు. గులివి చెవిలో ఎంత చెప్పినా వినం. అదే మధుకేటవాలంటే ఆ చెవుల్లో ఈ మాటలు పడుతున్నా ఈ మాటలు మీలో మార్పు తీసుకురాలేకపోతున్నాయి. వద్దు మనకి ఈ విద్యా విధానము. ధైర్యంగా ఎవడైనా లేచి నుంచోగలుగుతున్నాడా? ఈ విద్య వద్దు, మరి ఏ విద్య కావాలి? ఏ విద్య చదువుకుంటే అన్ని విద్యల యొక్క బేసిస్ అర్థమవుతుందో, అలాంటి విద్య పూర్వకాల ఋషుల దగ్గరే ఉందా? ఈ కాలంలోనూ ఉంది. అది అడగటం లేదు మనం వాళ్ళని. ఆ లాభాలు అయితే మనం పొందుదామని చూస్తున్నాం తప్ప వాళ్ళ దగ్గరికి. గురుదేవులు చాలా బాగా అనేవారు, మీరు దేవతల యొక్క జేబులు కత్తిరించడంలో ఎక్స్పర్ట్స్ అని. జేబు దొంగలు అంటే ఏంటి? జేబు దొంగ అంటే నీ సంపాదన కానిది నీది అనుకోవటమే కదా. దేవతల్ని నువ్వేం అడగక్కర్లే, దేవతల్ని నువ్వు శాసించవచ్చు. అందరు గురువులు కూడా దేవతలను శాసించిన వాళ్ళే. దేవతల్ని అడుక్కునేవాళ్ళు గురువు కాదు అసలు. అద్భుతంగా ఇది మీకు శిర్డి సాయి వెంకయ్య స్వామి చరిత్రలో జరుగుతుంది. తిట్టిపోసేవాడు నెల్లూరులో, నేను చెప్తూ ఉంటే నువ్వు చేయవా ఆయ్ అనేవాడు దేవతల్ని. మీరు వెళ్ళి ఆ దేవతలు కొబ్బరికాయ కొట్టి ఆర్తిచ్చిన ఆయన అని గుంజీలు గీస్తారు. మరి మీకేం తెలుసు వెంకయ్య స్వామి యొక్క ఇది? ఆ మధ్యమ చరిత్ర, దీని తర్వాత నేను చెప్పబోయే చరిత్రకి నాంది వేస్తున్నా నేను. ఈ ఎడ్యుకేషన్ విధానము ఉన్నంత వరకు మనకి ఇంకొక గత్యంతరము లేదు, కనుక చదువుకోండి మీరు. కానీ దీన్ని వదిలేయాలి మనం. ఇంకా మీరు వదలకపోతే ఇలాగే ఉంటుంది జాతి. కానీ దీన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తుల సంఖ్య పెరుగుతున్నది. రేపు భవిష్యత్తులో మీరు వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. మీరే ఇప్పుడు మీరు మారకపోతే, ఇప్పుడు ఈ విద్యను మీరు గ్రహించకపోతే, దీన్నే దశ మహావిద్యలుగా మనం చదువుకుంటాం. చాలా తొందరలో ఈ చెప్పే కదా, దానికి కారణం మీరు రావాలి. నేను ఒక్కడిని చదువుకుని, నేనే పుస్తకం చదువుకుని, నేనే మార్పులు చేసుకుని చేసుకుంటే ఏం లాభం? మీరు కనుక నేర్చుకునేటటువంటి చొరవ చూపించగలిగితే మీ చదువులు మీరు చదువుకోండి, అభ్యంతరం ఏమీ లేదు. అవి జరుగుతూనే ఉంటాయి. వాటితో పాటు ఈ విద్యను కూడా మీరు నేర్చుకోవటం మొదలెడితే. ఈ విద్య ఎలాంటి విద్య? ఇటార్సీ దగ్గర నర్మదా నది ఒడ్డున ధూనివాలే బాబా అని ఒకడు ఉండేవాడు. ఎందుకు ధూనివాలా బాబా అంటావు అంటే, ఆయన ఎప్పుడు ఆయన ఎక్కడ వెలిగితే అక్కడ ధుని, ధుని అంటే తెలుసు కదా, ఆయన దగ్గరికి వచ్చి, బాబా నా కూతురికి పెళ్లి చేయాలి, డబ్బు లేదు, నర్మదా నది ఒడ్డునట్టు ఇసుక తీసి ఇచ్చేవాడు. బంగారపు కణికలుగా మారిపోయేదవి అమ్ముకుని పెళ్లి చేసేసాడు. ఆయనకు ఇంకొక ఒకటే ఒక వ్యసనం ఉండేది ఆయనకి. ప్రతి గురువుకి ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆయనకి మూడు వస్తున్నప్పుడు చచ్చిపోతూ ఉండేవాడు ఆయన. ధూనివాలా బాబా చచ్చిపోయాక రెండు రోజుల తర్వాత, మరి బాబా కదా సమాధి కట్టించేవారు, కట్టిన రెండు మూడు రోజులకి ఆ పక్క ఊళ్ళో ప్రత్యక్షం అయ్యేవాడు. మళ్ళీ ఇదే పని, సమృత్యుం తరతి, మృత్యువుని దాటవచ్చు ఈ విద్య మీరు అర్థం చేసుకుంటే. అంత గొప్పదైన విద్యని తెలిసి కూడా ఈ విద్య నేర్చుకోవటం లేదు అంటే అర్థం ఏంటి? మధుకైటములు ఆ చెవులో అద్దూరిపోయింది అది. ఇంకా వినరు మీరు ఎంత చెప్పినా అది ఏమంటారంటే మూసేసుకుంటారు. నిన్ననే కాబోలేదు సినిమా చూస్తున్నవాడు, వాడు భార్య తిడుతూ ఉంటే ఏం చేస్తాడు అంటే కదా ఆ చెవులో ఏ సినిమాలో అది గోపాలరావు గారు అమ్మాయి, అక్కడ గోపాలుడే వచ్చాడు. సరే అంచేత అది మనం చేసేది ఇంత చెప్పినా మళ్ళా ఇంటికి గడిపే మాస్టారు మీకు నచ్చితే చాలా బాగా చెప్పారు, లేకపోతే ఏంటి ఇవాడు అందరినీ తిడతాం మొదలెట్టాడు ఇది అనుకుంటారే తప్ప ఆ విద్య ఏది అయితే ఉన్నదో, అమృతత్వాన్ని ఇచ్చేటటువంటి ఏ విద్య అయితే ఉన్నదో ఆ విద్యను మనం పిల్లలకి ఎందుకు నేర్పించలేము మనం? ఏంటి ఆ విద్య యొక్క బేసిస్? ధ్యానము, సమాధిస్థితి. కానీ సమాధిస్థితి స్టార్టింగ్ పాయింటే, ఎండింగ్ పాయింట్ కాదు. పొద్దున్న సాయంత్రం 5 నిమిషాల పాటు వాడు కళ్ళు మూసుకు కూర్చుంటే వాడు ఈ జగత్తుకి దూరం అయిపోతాడేమో, అయిపోతే అంతకంటే కావాల్సిందే ఉంది. ప్రహ్లాదుడు అయిపోతే మన పిల్లలు అంతకంటే కావాల్సిందే ఉంది. అది మాత్రం వద్దు. నేను చెప్తూ ఉండే కదా, మా కాలేజీలో ప్రహ్లాద చరిత్ర మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒకరోజు కళ్ళమని నీడు పెట్టేసుకున్నాడు. హిరణ్యకశిపుడు ఎంత దుర్మార్గుడు, ప్రహ్లాదుని చావుకొట్టాడు, చదువుకోమంటాడేంటి, నారాయణ నారాయణ అనుకునివచ్చు కదా. సరే నేను విన్నంతసేపు, నాకు ఓపిక ఉన్నంతసేపు విన్నాను. ఏమయ్యా నీ కొడుకు ఏం చేస్తున్నాడు? విజ్ఞానంలో చేర్పించాను మాస్టరు. ఓ పంచి దాన్ని తీసుకురా, నారాయణ మంత్రం నేను ఉపదేశం చేస్తాను. నేను నారాయణ తప్పు మాస్టరు, ముసలాండ్ అవనివ్వండి, రిటైర్ అవనివ్వండి, అప్పుడు నారాయణ. నీకు హిరణ్యకశిపుడికి ఏం తేడా ఉంది? ఎందుకు మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు మనం హిందువులమని? ఆ జాగరణ రావాలి మనకి. మనం ఖచ్చితంగా హిందువులం కాదు, భగవంతుడి మీద ఈశన మాత్రము మనకి నమ్మకము లేదు, విశ్వాసము లేదు. విశ్వాసం ఉన్న వాళ్ళకి ఫలితాలు వస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా మీ కళ్ళ ముందే. కొంచెం ధైర్యం చేయండి, కొంచెం సాహసం చేయండి, ఈ విద్య పిల్లలకి నేర్పించటం మొదలెట్టండి. ఎలా నేర్పిస్తాము, ఏమి నేర్పిస్తాము, మరి వేయాలి పథకాలు. చదువుకున్నటువంటి వ్యక్తులు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాస్త ముందుకు వచ్చి, ఇదిగో ఇదా మనం ముందు వాళ్ళు చదువుకోవాలిగా, ముందు వాళ్ళకి తెలియాలిగా ఇదంతా, ఈ గందరగోళం అంతా ఏంటో. వాళ్ళకి తెలియకుండా తమాషా ఏంటంటే భారతీయ ఆధ్యాత్మికతలోనే నేను దీన్ని అలా చేయకూడదు మాస్టర్. ఎండి డాక్టర్ చెప్పాడు అయ్యా ఈ మందు వేయాలని, నోరు మూసుకుంటారు. ఇంచేత ఎండి డాక్టర్ చెప్పింది వినాలి? వాడు చదువుకున్నాడు గనక. వాళ్ళ జీవితాన్నంతా తపశ్శక్తితో ధారపోసినటువంటి వ్యక్తి ఇది నువ్వు చేసుకోవచ్చు అని చెప్తే దారిలో పోయే రిక్షావాడు చెప్పేట గాయత్రి మంత్రం చేయకూడదని మానేస్తారు. ఏమనాలి మూర్ఖత్వానికి? నా దగ్గర జవాబు లేదు, నాకు కారణం తెలుసు కనుక మధుకైటవులు దూరారు మీలో, చెవులు వినిపించుకోవడం మానేశారు. ఇప్పటికీ కూడా మనకు ఆ సాహసం రావటం లే. ఈ దుర్గాష్టమి నాడు, దుర్గా అంటే కష్టాలను దాటగలిగేటటువంటిది, ఈ అవరోధాలను దాటగలిగేటటువంటి మహాశక్తి యొక్క ఆవిర్భావం ఈరోజు జరిగింది కనుక ఆ మహాశక్తి యొక్క ఆవిర్భావములో మన చెవిలో ఉన్నటువంటి ఆ గులువిని తీసేసి ఆ వేద విజ్ఞానానికి ఆలయమైనటువంటి జీవిత విధానాన్ని మనం మార్చుకుందాం. ఏమిటి ఆ వేద విధానానికి జీవిత విధానం మార్చుకోవాల్సింది? మీరు 3 స్టెప్స్ ఉన్నాయి దానికి. వేద విజ్ఞానం మీ జీవితాలలో మీ ఇళ్లల్లో ప్రవేశించాలి అంటే నేను చెప్పినటువంటి ఈ అమృతత్వ విద్య మన పిల్లలకి మనకి వంటబెట్టాలి అంటే 3 పనులు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఇందులో మీరు ఏ విధమైనటువంటి ఏమరపాటు చేసినా కన్సెషన్ ఏం లేదు. 1 ఇంచు తగ్గింది మాస్టరు, 3 మైళ్ళు వైర్ వేసుకుంటూ వచ్చాడు వాడు, 3 మైళ్ళు. 1 ఇంచు తగ్గింది మాస్టరు, వేయకపోతే ఏం అన్నాడు. బల్బు వెలుగుతుందా? ఆ కామన్ సెన్స్ ఇక్కడ లేదు. ఆ కామన్ సెన్స్ ఇక్కడ ఉండాలి. మొట్టమొదట మీరు చేయవలసింది ఏంటి అంటే కరెక్ట్గా సూర్యోదయ సూర్యాస్తమయ టైం అప్పుడు తామ్ర హవన కుండములో ఆవు పేడతో చేసినటువంటి పిడకలతో 2 ఆహుతులు పొద్దున్న 2 ఆహుతులు సాయంత్రము ఖచ్చితంగా వెయ్యాలి. వేస్తే సరిపోతుందా? సరిపోదు. ఇంకా చాలా తతంగా ఉంది అక్కడ, కానీ దీంతో స్టార్ట్ అవుతుంది. ఇది స్టార్టింగ్ పాయింట్. ముందు యజ్ఞ విద్యకు కరెక్ట్గా సూర్యోదయ బ్లాక్ బోర్డ్లో ఇవాళ వేశారు టైమింగ్స్, నిన్న వేశారు, ఆ టైమింగ్స్ ఇక్కడ ఎలా వేస్తున్నారో మీ ఇంట్లో వేసుకోండి. మొట్టమొదట అది చేయాలి. ఇది వేస్తే ఏమవుతుంది, జర్మనీలో 500 హెక్టార్లలో ఉన్నటువంటి ఒక అడవి ఎండిపోవటం మొదలెట్టింది. కారణం తెలియదు సైంటిస్టులకి, ఎండిపోవటం మొదలెట్టింది బాగా. జాన్ రీత్ అనేటటువంటి, జాన్ పేరు తప్పు చెప్తున్నానని నాకు డౌట్, కానీ ఆంథ్రోపాలజిస్ట్ ఆయన పేరు. ఆయన ఛాలెంజే యాక్సెప్ట్ చేశాడు, నేను మళ్ళీ అడవిని సస్యశ్యామలంగా మారుస్తాను అని. ఆయన 40 మంది రీసెర్చ్ స్కాలర్స్ ఈ యజ్ఞం చేశారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి యజ్ఞము సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలోనే. ఆ టైం ఇప్పుడు టీవీ వస్తున్న మాస్టారు, ఆ టైం ఇప్పుడు బంధువులు వస్తారు మాస్టారు, మీ ఇష్టం. దానికి అమృతత్వ విద్య మీకు కావాలో, చనిపోవాలని మీరు కోరుకుంటున్నారు, అదేంటి మాస్టారు అంత రఫ్గా మాట్లాడారు, మీరు అంతేగా అర్థం. మరి మీరు చేయకపోతే నేనేం చేసేది, మీ ఆచరణే చెప్తోంది మీకు ఏది కావాలో, కబుర్లు ఎందుకు. అంచేత కరెక్ట్గా సూర్యోదయ సూర్యాస్తమయ కాలంలో పొద్దున్న ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమమ, ఓం ప్రజాపతే స్వాహ, ఇదం ప్రజాపతే ఇదం నమమ. వారానికి ఒకసారి చేస్తే చాలా మాస్టారు, తప్పనిసరిగా సరిపోతుంది. ఒకే కండిషను, వారానికి మీరు ఒకసారే భోజనం చేయండి, నాకేం అబ్జెక్షన్. పండుగలప్పుడే చేసుకుంటాం మాస్టారు, నో అబ్జెక్షన్, పండుగలప్పుడే భోజనం చేయండి మీరు, దాన్ని ఉంది కుదరదు. ప్రతి సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో 365 రోజులు మీరు జీవించి ఉన్నంత వరకు ప్రతి ఇంటిలోనూ ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఆ కాలము రామరాజ్యమే. మరి ప్రతి ఇళ్లలో జరగకపోతే రామరాజ్యం ఉంది కదా మాస్టారు, మానేస్తాను. భలే లాజిక్ చెప్పావు, పక్కవాడు చదువుకోలేదు, నువ్వు చదువుమని. మీరు కోరుకునేది అది, మీరొక్కడు మీ పిల్లవాడే ఒక్కడో చదువుకోవాలి, పక్కింటి వాళ్ళు చదువుకోకూడదు. అలాగే పక్కవాళ్ళు యజ్ఞం చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు అమరులు అయిపోతారు. మీరు యజ్ఞం చేసుకోండి అంతే తప్ప పక్కవాళ్ళు చేయటం లేదు, పక్కవాళ్ళు ఏదో అంటున్నారు అని మానేస్తే ఏం చేసేది. చిన్న చిన్న టెక్నిక్స్తో మొత్తం యుగాన్ని మార్చేసుకోవచ్చు, మీ యొక్క యుగాన్ని మార్చేసుకోవచ్చు. కానీ ఆ ప్రశ్న నేను ఊహించి జవాబు చెప్తున్నాను, దీక్ష తీసుకున్న వాళ్ళే చేయాలా, భోజనం చేస్తాను రోజు అని దీక్ష తీసుకున్న వాళ్ళే ఆహారం తినాలా, లేదు అంతేనమ్మా. చాలా సింపుల్ జవాబులు, మంచి దీక్షలే అక్కర్లే మీకు తెలిస్తే. ఎందుకు దీక్ష, మంచి పని చేయడానికి, యథో పని చేయడానికి ఏం దీక్ష తీసుకున్నా. ఇవాళ నుంచి మాస్టారు ఫలానా వాడి గురుత్వంలో నేను సిగరెట్ తాగాలి అనే దీక్ష తీసుకుంటున్నాను. హో, ఏం లేదుగా, దీనికి దీక్ష అక్కర్లే, ఏమీ దీక్షలు అక్కర్లే మంచి పని చేయటానికి. చెడ్డ పని చేయటానికి ఇంకా దీక్షలు కావాలి. మారిపోయింది అదేగా నేను చెప్పే ఆ మధుకైటలు చెవిలో దూరి కూర్చున్నారే వాళ్ళు. ఇది మొదటిది, పొద్దున్న సాయంత్రము అగ్నిహోత్రము. ఆ జాన్ రీడ్ అనేటటువంటి అతను 45 రోజుల పాటు ఎంతో చేశాడు ఈ యజ్ఞము. పొద్దున్న సాయంత్రం అంతే, ఇంకేం లేదు. కరెక్ట్గా సూర్యాదయ సూర్యాస మొత్తం అడవి మళ్ళీ జీవించింది. మరి ఇది అవుతుందా చూడండి, చేసి చూడండి ఏమవుతుందో. మరి ఇక్కడ కూడా అక్కడ మొలుస్తున్నాయి అన్నారు, అది విచిత్రమే అంటున్నారు. రెల్లు మీద గడ్డి మీద మళ్ళీ అది చాలా ఎత్తుగా వచ్చాయని. మరి అలా అవ్వట సాధారణంగా, మరి జరుగుతున్నాయిగా, పుష్పిస్తున్నాయిగా. మరి మూడు వారిన మీ జీవితాలు ఎందుకు పుష్పించవు, అదే అందుకోసం చెప్తున్నాను. అంచేత అక్కడికే వెళ్ళక్కర్లే, ఇక్కడా కనిపిస్తూ ఉంటాయి మనకి ఇది. కానీ మీరు ఏం కష్టపడాలి దానికి, 2 నిమిషాలు కూడా పట్టదు. అది మొదటి పాయింట్. రెండోది, ఇంకాస్త అడుగు ముందుకు వేయగలిగే వాళ్ళు సంధ్యావందనం అలవాటు చేసుకోండి. నా కోరిక మాత్రం అందరూ చేయాలనే, ఆడవాళ్ళ మగాళ్ళ ఈ కాలంలో కూడా ఆ ప్రశ్న వేస్తే నేను చేయగలిగేది ఏం లేదు. నేను చేసేది ఏముంది, ఆ వంకతో మీరు మానేయదలుచుకుంటే మానేయండి, దానికేం లేదు. మీరు చాలా తెలివైన వాళ్ళు, మేము ఆడజన్మ ఎత్తాం కనుక చేయకూడదన్నారు, లేకపోతేనా మీకంటే బాగా చేస్తున్నాం. వెయిట్ బెటర్ లెక్ నెక్స్ట్ బర్త్, నెక్స్ట్ టైం కూడా కాదు, మీ ఇష్టాలు అవి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ త్రికాల సంధ్యావందనము యొక్క బేసిస్ అర్థం చేసుకోండి. చాలాసార్లు నేను చెప్పాను, ఈ సంధ్యావందనము యొక్క కీలకం ఎక్కడుంది అంటే ఆ మౌనంలో ఉంది. ఆ మౌనము యొక్క విశ్లేషణే సంధ్యావందనము. సంధ్య ఆ మౌనము శివుడు శక్తి కలిసేటటువంటి చోటు. ఆ త్రికాల సంధ్యావందనాన్ని చేసుకున్న తర్వాత మూడవ పని ఇంకొకటి చేయాలి మీరు. ఆ మూడవ పని ఏమిటి అంటే మన జీవితాలలో 16 సంస్కారాలు క్రమబద్ధముగా జరగాలి. విశ్వ హిందూ పరిషత్ సెక్రటరీ ఒక ఆయన మా ఆయన దగ్గరికి వచ్చాడు 84-85లో. మాస్టరు ఇంకా అంతే, హిందుత్వాన్ని మనం నిద్రలేపాలి, అది చేయాలి ఇది చేయాలి, లేపేద్దాం భయ్యా హిందువుని మనం నిద్రలేపడం. ఎంతసేపు హిందువులు గర్జించారంటేనా రండి 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 వెల్కమ్ ఇక్కడ ఇటు తీసుకొచ్చే లోపలికి. అలాగే ఉత్తరం నుంచే మెల్లిగా మెల్లిగా, ఎవరికైనా హెల్ప్ కావాలంటే ఇంక ఇద్దరు లేచి వెళ్ళండి. ఆచార్య గారు కార్యక్రమాలు ఉంటాయిగా, అక్కడ నుంచి మీరు లేచిపోయి వచ్చేయండి. ఆ కోస్టల్లో ఉన్నవాళ్ళు లేచిపోండి, ఇక్కడ వచ్చేయండి నా దగ్గరగా. ఏది అక్కడ రెడీ చేశారు అక్కడ లక్ష్మి శ్యామన్ ఏదో రెడీ చేయమని చెప్పని చెప్పు, వెళ్ళిందా అంచేదా? తర్వాత ఏం చేయాలంటే గోసేవ చేసుకోవాలి.